శాంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసి. అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశే సర్వశాస్త్రవిత్ షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం. భగవత్పాద శంకరం లోకశంకరం నమామి. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్ యయా కింకరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వితరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతి. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్ సూరయః. తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం. సత్యం పరం ధీమహి నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. యోగీంద్రాయ నమస్తస్మై. శుకాయ బ్రహ్మరూపిణే సంసార సత్పదష్టమయో విష్ణురాతమముచత్ సర్గస్థితి నిరోధార్థం కామకామమయో హి యః తం కామం కామకామఘ్నం కామాభావాయ కామయే. బర్హాపీడం నటవరవపుః కర్ణయోః కర్ణికారం బిభ్రద్వాసః కనకకపిశం వైజయంతీం చ మాలాం రంధ్రాన్ వేణోరధరసుధయా పూరయన్ గోపబృందైః బృందారణ్యం స్వపదరమణం ప్రావిశత్ గీతకీర్తిః. నౌమీడ్యతే భ్రవపుషే తడిదంబరాయ గుంజావతం సపరిపిక్షల సన్ముఖాయ ವನ್ಯಸ್ರಜೇ ಕವಲವೇತ್ರ ವಿಷಾಣ ವೇಣು ಲಕ್ಷ್ಮಶ್ರಿಯೇ ಮೃದುಪದೇ ಪಶುಪಾಂಗಜಾಯ. ನಾಮಸಂಕೀರ್ತನಂ ಯಸ್ಯ ಸರ್ವ ಪಾಪ ಪ್ರಣಾಶನಂ ಪ್ರಣಾಮೋ ದುಃಖಶಮನಃ ತಂ ನಮಾಮಿ ಹರಿಂ ಪರಂ. ಶಾರದೇ ಪಾಹಿ ಮಾಂ ಶಂಕರ ರಕ್ಷ ಮಾಂ ಶಾರದೇ ಪಾಹಿ ಮಾಂ ಶಂಕರ ರಕ್ಷ ಮಾಂ ಶಾರದೇ ಪಾಹಿ ಮಾಂ ಶಂಕರ ರಕ್ಷ ಮಾಂ ಶಾರದೇ ಪಾಹಿ ಮಾಂ ಶಂಕರ ರಕ್ಷ ಮಾಂ. ಭಗವತಿ ಶಾರದಾಂಬಾಕೀ ಕೃಷ್ಣಂ ನಾರಾಯಣಂ ವಂದೇ, ಕೃಷ್ಣಂ ವಂದೇ ವ್ರಜಪ್ರಿಯಂ, ಕೃಷ್ಣಂ ದ್ವೈಪಾಯನಂ ವಂದೇ, ಕೃಷ್ಣಂ ವಂದೇ ಪೃಥಾಸುತಂ. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನುಮಃ. ಸದಾಸೇವ್ಯ ಸದಾಸೇವ್ಯ ಶ್ರೀಮದ್ ಭಾಗವತಿ ಕಥಾ ಯಸ್ಯ ಶ್ರವಣ ಮಾತ್ರೇಣ ಹರಿಹಿ ಚಿತ್ತಂ ಸಮಾಶ್ರಯೇತ್. ನಮೋ ಭಗವತೇ ತುಭ್ಯಂ ವಾಸುದೇವಾಯ ಧೀಮಹಿ ಪ್ರದ್ಯುಮ್ನಾಯ ಅನಿರುದ್ಧಾಯ ನಮಸ್ಸಂಕರ್ಷಣಾಯ ಚ. ಕೃಷ್ಣಾಯ ವಾಸುದೇವಾಯ ದೇವಕಿ ನಂದನಾಯ ಚ ನಂದ ಗೋಪಕುಮಾರಾಯ ಗೋವಿಂದಾಯ ನಮೋ ನಮಃ. ಕೃಷ್ಣಾಯ ವಾಸುದೇವಾಯ ಹರಯೇ ಪರಮಾತ್ಮನೇ ಪ್ರಣತ ಕ್ಲೇಶನಾಶಾಯ ಗೋವಿಂದಾಯ ನಮೋ ನಮಃ. ಭಕ್ತವತ್ಸಲ ಭಗವಾನ್ ಕೀ. ಏವಂ ಸರ್ವಂ ಭಾಗವತಂ ಶ್ರೀಹರೇಃ ಅಂಗಮುಚ್ಯತೆ. ದಶಮಸ್ಕಂಧಮು ಶ್ರೀಮದ್ ಭಾಗವತಂಲೋ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಯೊಕ್ಕ ಸುಂದರ ಮುಖಾರವಿಂದಂ ಈ ಸ್ಕಂಧಾನ್ನಿ ರೆಂಡು ರಕಾಲುಗಾ ದಶಮಸ್ಕಂಧಾನ್ನಿ ರೆಂಡು ರಕಾಲುಗಾ ವ್ಯಾಖ್ಯಾನಿಸಾರು. ಒಕಟಿ ನಿರೋಧ ರೂಪಂಗಾ, ರೆಂಡು ಆಶ್ರಯ ರೂಪಂಗಾ. ನಿರೋಧವಂಟೇ ಏಮಿಟಿ? ನಿರೋಧವಂಟೇ ಪ್ರಳಯಂ, ನಿರೋಧವಂಟೇ ಸಂಹಾರಂ. ದಶಮಸ್ಕಂಧಂಲೋ ಪರಮಾತ್ಮ ಎಂದರೋ ಅಸುರುಲನು ರಾಕ್ಷಸುಲನು ದೈತ್ಯಲನು ದಾನವುಲನು ಸಂಹರಿಸಿ ಭಕ್ತುಲನ್ನು ಕಾಪಾಡಾಡು. ಕೃಷ್ಣಾವತಾರಂ ಚಾಲಾ ಅದ್ಭುತಮೈನಟುವಂಟಿ ಅವತಾರಂ, ಸಂಪೂರ್ಣವೈನ ಅವತಾರಂ. ನರಕಮುರ ಪ್ರಲಂಬ ಯವನ ದ್ವೀಪ ಮುಷ್ಟಿಕ ಮಲ್ಲ ಕಂಸ ಶಂಬರ ಶಿಶುಪಾಲ ಪಂಚಜನ ಪೌಂಡ್ರಕ ಪಲ್ವಲ ದಂತ ವಕ್ತ್ರ ವಾನರ ಖರ ಸಾಲ್ವ ವತ್ಸ ಬಕನಾಗ ವಿದೂರಧ ರುಕ್ಮಿ ಕೇಶಿ ದರ್ದುರ ವೃಷ ಧೇನುಕ ಪ್ರಮುಖ ದುಷ್ಟ ನಿಶಾಟುಲ ತೃಂಚೇ. வ்ரேல்மிடின். చాలా చక్కగా మనోహరంగా పోతనామాచ్యుల వారు ఈ పద్యంలో శ్రీకృష్ణ పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి పరిత్రాణాయ సాధూన వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ. భగవంతుని యొక్క అవతారానికి ప్రధానమైన ఈ మూడు కారణాలు, ఒక్క త్రుటిలో ఇంతమంది అసురులను సంహరించాడు పరమాత్మ కృష్ణావతారంలో. మూడు రోజుల పసికందు పూతనా సంహారం, ఆశ్చర్యం అండి. కనుక ఈ దృష్టితోటి దశమస్కంధం నిరోధ స్కంధం, నిరోధం అంటే సంహార, సంహరించాడు పరమాత్మ అసురులని. అయితే భాగవత పురాణానికి ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ కూడా సర్వోత్తమము తలమానికము వంటి వ్యాఖ్యానం శ్రీధర స్వామి విరచితమైనటువంటిది. ఆ శ్రీధరులు దశమస్కంధాన్ని, అయ్యా ఇది నిరోధ స్కంధం కాదు ఆశ్రయస్కంధము అన్నారండి. ఎందుకని? సర్వమునకు ఆశ్రయము ఆధారము అధిష్టానము శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం సర్వజగదాశ్రయం జగద్ద్రష్ట. దశమము ఈ దృష్టితో ఆశ్రయ స్కంధమైతే ఏకాదశ స్కంధము ముక్తి స్కంధం, ద్వాదశ స్కంధము నిరోధ స్కంధం శ్రీధరాచార్యుల వారి అభిప్రాయం ప్రకారంగా. అయితే ఏమిటి అవతారము అని, కృష్ణావతారం కృష్ణావతారం అంటాం. ధర్మం తగ్గి అధర్మం పెరిగినప్పుడే అవతారం. ఇక్కడ ఒక సూక్ష్మం ఉన్నది, ధర్మ అది గ్రహించాలి. అంతా ధార్మికులై ఉన్నప్పుడు పరమాత్మ యొక్క అవతారంతో ప్రయోజనం లేదు. అందరూ ధర్మబద్ధంగా బ్రతుకుతున్నారు, అధర్మమే లేదు. అది కృతయుగం, అది సత్యయుగం. సత్యయుగంలో అవతారాలు లేవు. అంతా అధార్మికులే అయితే అప్పుడు కూడా అవతారం లేదు. ఎందుకని? ఈ అధార్మికులు ఉన్నారే, పరస్పరం వారే కలహించుకుంటారు, కొట్టుకుంటారు, వారి చావుకు వారే కారణమైపోతారు. ఇక పరమాత్మకు అవతరించి వారిని సంహరించవలసిన అగత్యం ఉండదు. ఇక్కడ బాగా ఆలోచించాలండి, అర్థం చేసుకోవాలి. పరమాత్మ అవతరించాలంటే యోగ్యులైనటువంటి మాతాపితరులు ఉండాలి. ప్రతి అవతారంలో ఫలానా వారిని తండ్రిగా, ఫలానా ఆ మహాతల్లిని, ఆ పతివ్రతని తల్లిగా చేసుకుంటూ పరమాత్మ అవతరిస్తున్నాడండి. ఒక ధార్మికుడు, ఒక భక్తుడు తండ్రిగా ఉండాలి. అప్పుడు నిశ్రే నృణాం నిశ్రేయసార్థాయ వ్యక్తిర్భగవతో నృప, ఇది శ్రీశుకుల వారి మాట. అయితే వాస్తవానికి ఇప్పుడు అంతగా అధర్మం పెరిగిందా వర్తమాన కాలంలో? ఎట్ ప్రజెంట్ అంత భయంకరమైన అధర్మం ఇప్పుడు లేదండి ఆలోచిస్తే. ఎందుకని? ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా, ఒక మహాపర్వంగా, ఉత్సవంగా ఈ రోజున ఈ మహాక్షేత్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలని, వైదిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, పౌరాణిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, లౌకికమైనటువంటి భరతనాట్యాదులు మన భారతీయ సనాతన సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి సంగీత కచేరీలు కూడా ఈ వేదిక మీద ఎన్నో జరిగినాయి. వైదిక పౌరాణిక లౌకిక ఈ మూడు విధములైనటువంటి కార్యక్రమాలు అనే మూడు నదుల యొక్క త్రివేణి సంగమము ఒక విధంగా రెండవ శృంగేరి అని చెప్పవచ్చు ఈ క్షేత్రాన్ని. ఇలాంటి వ్యవస్థ ఆంధ్రదేశంలో మరి ఎక్కడా మనకి కనిపించదండి. పరమాత్మ యొక్క విశేషమైన కృపకు పాత్రులై వారికి ఎంతో భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో దాస్యం చేస్తున్నారు మహానుభావులు హరిప్రసాద్ గారు. ఆ దాస్యభక్తి శృంగేరి స్వాముల వారికి అది ఎన్ని రకాల భక్తులుగా పరిణమిస్తోంది. దాస్యభక్తి శ్రవణ భక్తి అవుతోంది, కీర్తన భక్తి అవుతున్నది, అర్చన భక్తి అవుతున్నది. ఎన్నో అర్చన కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ. కనుక భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా శృంగేరి మహాస్వాముల వారి యొక్క దివ్య ఆశీస్సులు, చక్కని కార్యక్రమాలు. ఇప్పుడు ఇంత వ్యవస్థీకృతంగా శ్రద్ధాభక్తులతో ఒక నిత్యోత్సవంగా విరాజిల్లుతున్నది ఈ క్షేత్రం. నిజంగా అధర్మమే అంత పెచ్చరిల్లితే ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు, ఈ ప్రసంగాలు, ఈ ప్రవచనాలు ఇవి జరుపుకోగలమా? మీరు చూడండి, పురాణాల్లో పరిశీలిస్తే హిరణ్యకశిపుడు రాజ్యం చేసేటప్పుడు ఏ ఒక్క యజ్ఞము కూడా సక్రమంగా జరిగేది కాదటండి. ఆ మహర్షులంతా యజ్ఞయాగాలు చేసుకుంటూ ఉంటే ఈ దుర్మార్గులందరూ వచ్చి చెడగొట్టేవాళ్ళు దాన్ని. శ్రీమద్ రామాయణంలో అందరికీ పరిచయమే, విశ్వామిత్ర మహర్షి యాగం చేస్తుంటే ఆయన వల్ల కాక రామచంద్రమూర్తిని రక్షణకి ఆయన ప్రార్థించి తీసుకొచ్చి ఆ యజ్ఞాన్ని కాపాడించుకున్నారు. అలాంటి స్థితి ఇవాళ లేదు. ద ప్రసంగ హాయిగా ఆనందంగా ఈ కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాం. కాన ఇప్పుడు బాహ్యంలో అధర్మం పెరగల, బయట అధర్మం లేదు, ఇదొక ఉదాహరణ చాలు. అయితే మానవుల యొక్క అంతఃకరణాలలో, మన మనస్సులలో అధర్మం పెచ్చరిల్లింది. ఒక్కసారి మనఃపరిశీలన చేసుకుంటే ఇది మనకి అవగతం తెలుస్తుందండి, అవగతం అవుతుంది. అట్లా లోపల ధర్మం సన్నగిల్లుతోంది, బాహ్యంగా ధర్మం బాగా ఉంది, కానీ అంతఃకరణంలో అధర్మం పెరుగుతోందండి. ఈ అధర్మం తొలగాలి అంటే పరమాత్మ అవతరించాలి, భగవద్ అవతారం జరగాలి. రామకృష్ణాదులు సమష్టి అయినటువంటి అవతారాలండి. ఇప్పుడు వ్యష్టి అవతారం కావాలి. భగవంతుడు తనకు తానుగా ఒక వ్యక్తిగా ఇండివిజువల్గా మన యొక్క హృదయంలో, హృదయ బృందావనంలో ఆయన అవతరించాలి, మనం తరించాలి. ఈ లోపల ఉన్నటువంటి కామక్రోధాదులు అనే అసురులు, రాక్షసులు, భగవంతుడు ఇక్కడ పుట్టి వారిని సంహరించాలి. అది పరిత్రాణాయ సాధూనాం. ఇప్పుడు సాధువులని రక్షించడానికి పరమాత్మ అవతరిస్తాడు. ఎవరండి సాధువులు? కసాధు అంటే ఒక కావి రంగు వేసుకుని భిక్షాటనం చేసుకునేటటువంటి వ్యక్తిని సాధువుగా మనం భావించవచ్చా? అలా కాదు. సాధువుకి లక్షణం చెప్పింది శాస్త్రము, ప్రాణం పోయినా ధర్మం తప్పనివాడు సాధు. ధర్మ రక్షణ కొరకు అసువులు కూడా పాయటానికి సిద్ధంగా ఉంటాడండి. అది సాధుత్వం అంటే. అవతారాహి అసంఖ్యేయాః హరే సత్వనిధేర్ద్విజ. భాగవత పురాణంలో మాట ఇది. భగవద్ అవతారాలు ఎన్నండి? అసంఖ్యేయా, మనం లెక్క పెట్టలేము. జీవుని యొక్క జన్మల కంటే పరమాత్మ యొక్క అవతారాలు ఎక్కువట. మనకైనా ఎప్పుడోప్పుడు ఏదో ఒక జన్మలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి గురు కృపతోటి భగవంతుని యొక్క దయతోటి మనమన్నా తరిస్తాం ఈ జన్మ మరణ రూప ఈ చక్రంలో ఇంచి, కానీ పరమాత్మ మాత్రం పుడుతూనే ఉంటాడు. ఎప్పుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. కాన ఈ కృష్ణావతారం రామావతారం గుణావతారం అండి. కృష్ణావతారం చాలా విచిత్రమైన సర్వ ఆకర్షకమైనటువంటి అవతారం అండి. విశేషం ఏమిటంటే రాముడు మర్యాద పురుషోత్తముడు, మాయామానుష విగ్రహుడు. శ్రీకృష్ణ పరమాత్మ లీలామానుష విగ్రహుడు. అంతేకాకుండా పెండింగ్లో పెట్టాడు, స్థగితం అంటారు సంస్కృతంలో. పెండింగ్ అంటే తేలిగ్గా అర్థమవుతుంది అందరికీ. అనేకమైనటువంటి విషయాలని ఘటనలని ఆయన పెండింగ్లో పెట్టాడు. కారణం ఏమిటి? ఆ అవతారం యొక్క వైశిష్ట్యం అది. ఏ విధంగా అంటే, ఇప్పుడు అరణ్యవాసం చేసే సమయంలో రామచంద్రమూర్తిని అనేక మంది మహర్షులు వచ్చి కోరారు, మహానుభావ వేల వేల సంవత్సరాల నుంచి మేము తపస్సు చేస్తున్నాం, కానీ మాలో ఉన్నటువంటి కామము అనేటటువంటి భావం ఇంతవరకు తొలగలేదు, ఒక్కసారి నిన్ను ఆలింగనం చేసుకునేటటువంటి భాగ్యం గనక నీవు మాకు ఇచ్చినట్లయితే తద్వారా ఈ కామమును శాశ్వతంగా మేము దూరం చేసుకుంటాం. అలా ప్రాధేయపడ్డారటండి. రామచంద్రమూర్తి అన్నారు, ఈ అవతారం చాలా మర్యాదితమైనదయ్యా, ఒక్క సీతాదేవికి ఒక ఆంజనేయ స్వామి అలాంటి వారికే ఈ ఆలింగనం, మా యొక్క ఆలింగనం పరిమితం, కానీ మీరు కోరుతున్నారు కనుక నా యొక్క రెండవ అవతారం కృష్ణావతారం, ఆ కృష్ణావతారంలో మీరంతా గోపికలై అవతరిస్తే మీకు ఆ సౌఖ్యాన్ని నేను కలిగిస్తానన్నాడు రామచంద్రమూర్తి. ఇగో ఇదండి పెండింగ్లు. పెండింగ్ పనులంటే ఇట్లా 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 ఉన్నాయి. అంతేకాకుండా ఉత్తర కోసల అంటే దశరథ మహారాజు యొక్క రాజ్యం, ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలు అందరూ కూడా పరమాత్మని రామచంద్రమూర్తిని మోహించారండి, భర్తగా పొందాలని కోరారట. ఎందుకని? సృష్టిలో ఎంతమంది జీవులు ఉన్నారో జీవులందరికీ ఏకైక పతి ఒక్క భగవంతుడే, పతులందరికీ పతి ఆయన. పతిం పతీనాం పతీనాం పతి. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. చక్కని ప్రార్థన పద్యం. నీవే నా పతివి, నీవే నా గతివి. ఇట్లా పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులను కూడా మోహపెట్టేటటువంటి సుందర విగ్రహం అండి రామచంద్రమూర్తి. సహజంగా లోకంలో స్త్రీలకు పురుషుల పట్ల ఆకర్షణ ఉంటుంది, పురుషులకు స్త్రీ పట్ల ఆకర్షణ ఉంటుంది, లింగభేదం ఉన్నది అక్కడ. కానీ విచిత్రం ఏమిటంటే రామచంద్రమూర్తిని చూచి పురుషులు కూడా మోహింపబడేవారట, అలాంటి అందం అండి అది. మిథిలా నగరానికి సీతాకళ్యాణం, సీతాదేవిని భార్యగా పొందటానికి వారు వెళితే ఆ మిథిలానగరం అంటే జనకపురి, అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా స్వామిని భర్తగా కోరారట. అంతేకాదు, సీతా వియోగం తర్వాత అమ్మవారు భూదేవి యొక్క ఒడిలోకి వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రమూర్తి అనేక యజ్ఞములు చేశాడు. కానీ పక్కన భార్య ఉంటేనే యజ్ఞ అనుష్ఠాన అర్హత ఉంటుంది, కానీ సీతాదేవి లేదు కదా. ఇప్పుడు ఏం చేశారట, బంగారపు సీతా విగ్రహం చేయించి ఆ విగ్రహం పక్కన పెట్టుకుని ఎడం వైపున రామచంద్రుడు యజ్ఞం నిర్వహించారట. ఇట్లా ఎన్ని యజ్ఞాలో అన్ని సీతాదేవి యొక్క బంగారు విగ్రహాలు తయారైనాయి. ఒక పెద్ద స్టోర్ రూమ్ అయింది, ఆ విగ్రహాలన్నీ అక్కడ ఉన్నాయండి. ఒక రోజున పరమాత్మని చూచి ఆ విగ్రహాలు పలికినట్టండి, మహానుభావ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు యజ్ఞ నిర్వహణ చేశావు, ఇంతేనా నీ సౌఖ్యం మాకు లేదా అని ఆ విగ్రహాలు ప్రశ్నించినట్టండి. తపించినాయి, పలికినేటట్ట. పరమాత్మ రామచంద్రుడు దాన్ని కూడా పోస్ట్ పోన్ చేశారండి. ఇట్లా చూడండి, ఎంతమంది స్త్రీలు కృష్ణావతారంలో ఇవన్నీ కూడా కృష్ణుడు పరిష్కరించాడు పరమాత్మ. ఇంకా జీవుల యొక్క కోరికలు తీర్చడం పరమాత్మ యొక్క స్వభావం, మనం ఎలా కోరుకుంటే అలా తీరుస్తాడు ఆయన. ఏ విధమైన కోరికలు కోరాలి అనేది మన సంస్కారం, ఏది కోరితే అది. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్ తథైవ భజామి అని జీవుల యొక్క మనందరి యొక్క పరమ పురుషార్థము మోక్షం. అది అందుకున్న తర్వాత ఇంకా అసలు జన్మే లేదు. నాలుగు పురుషార్థాలు: ధర్మము, అర్థము, కామము, మోక్షము. కానీ భాగవత పురాణం యొక్క దృష్టిలో వల్లభాచార్య మహాస్వాముల వారి యొక్క దృష్టిలో పంచమ పురుషార్థం కూడా ఉన్నది అన్నారు. నాలుగు పురుషార్థాలు కాక ఐదవ పురుషార్థం కూడా, అది ఏమిటి అంటే భక్తి. భగవంతుని పట్ల భక్తి పంచమ పురుషార్థం, చాలా గొప్ప మాట. అంతేకాకుండా ప్రస్థానములు మూడు మన యొక్క అధ్యాత్మ వేదాంత శాస్త్రంలో: ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. కానీ వల్లభాచార్య స్వామి శ్రీమద్ భాగవత పురాణాన్ని నాలుగవ ప్రస్థానంగా చెప్పారు. భక్తి పంచమ పురుషార్థము, శ్రీమద్ భాగవత మహాపురాణము చతుర్థ ప్రస్థానము. అంత గొప్ప స్థాయిని, మహిమని కల్పించారు ఆయన. కనుక ఆరాధ్యో భగవాన్ వ్రజే సతనయ తద్దామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూవర్గేణయా కల్పిత శ్రీమద్భాగవతం ప్రమాణం అమలం ప్రేమా పుమర్ధో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరో నఃపరః. చైతన్య మహాప్రభు అంటారు, గోపికలు ఏ భావంతో శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించారో, ఉపాసించారో, ఆ మార్గము చాలా గొప్పది, ఉత్తమమైనది, బహురమ్యమైనది, ఆనందప్రదమైనది. గోపికల యొక్క భక్తి మార్గం అండి, అందరికీ ఆదర్శం. దశమస్కంధంలో చాలా విశేషంగా మనం ఈ గోపికల యొక్క భక్తి మార్గం అంటే ఏమిటో తెలుసుకుంటాం. ఇక అవతారం, అవతరణము అంటారు. అంటే ఎక్కడో అందరాని ఎత్తులలో ఊర్ధ్వంగా ఉన్నటువంటి భగవంతుడు మన స్థాయికి దిగి రావటం, అది అవతారం. మనం భూమి మీద ఉన్నాం. ఆయన ఏ లోకంలోనూ లేడు, పైన చతుర్దశ 14 లోకాలలో లేడండి. ఈ 14 లోకాలకు కూడా అతీతమైనటువంటి లోకం కాని లోకంలో ఉన్నాడు పరమాత్మ. అలోకం అంటారు దాన్ని. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు అతని నే సేవింతున్ అని అంటాడు గజేంద్రుడు భాగవతంలో అష్టమ స్కంధంలో ప్రార్థన చేసేటప్పుడు. 14 లోకాలకి ఇంకా కూడా పైన అతీతంగా ఉన్నటువంటి గోలోకం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరంధామం, అక్కడ ఉన్నటువంటి వాడు మనల్ని ఉద్ధరించటానికి ఇక్కడికి దిగి వస్తాడట. అదే ఆయన యొక్క అనుగ్రహం. లేకపోతే అవతారాలు ఎక్కడున్నాయి పరమాత్మ రాకపోతే? కాన భగవంతునికి అవతరించడము మనము తరించడం, ఆయన అవతరించడం మనం తరించడం, అంటే ఈ క్రిందికి దిగొచ్చి మనందరినీ పైకి తీసుకెళ్తాడు, తన లోకంలోకి తీసుకెళ్తాడు, తన సన్నిధిలో ఉండేటట్టు అనుగ్రహిస్తాడండి. అది అవతార ప్రయోజనం. సచ్చిదానంద పరమాత్మ మనందరి హృదయాల్లో ఉన్నాడు, మన స్వరూపంగానే ఉన్నాడండి ఆయన. ఎంత ఆశ్చర్యమో చూడండి, మాయ అంటే ఇది. అందరి హృదయములలో భగవంతుడు కొలువు తీరి ఉన్నప్పటికీ కూడా మనం దుఃఖపడుతున్నాం, బాధలు పడుతున్నాం, చింతలు పడుతున్నాం. ఇది ఆశ్చర్యం కాదా? పరమాత్మని లోపల పెట్టుకుని ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అందరి హృదయాలలో పరమాత్మ ఉన్నాడు మనం గుర్తిస్తే ఆనందం, గుర్తించకపోతే అజ్ఞానం, అంటే దుఃఖపడుతూనే ఉంటాం. ఇది చాలా విచిత్రమైంది, ఆశ్చర్యకరమైనటువంటిది. అదేనండి మాయ. వాస్తవానికి శాస్త్రం అంటుంది మనం అందరం కూడా ఆనంద స్వరూపులం, ఎందుకంటే ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు మన హృదయాల్లో విరాజిల్లుతూ ఉన్నాడు. ఉపనిషత్తులు చదువుతున్నాం, వింటున్నాం కనీసం, పురాణాలు చదువుతున్నాం, ప్రవచిస్తున్నాం, అలాంటి వాళ్ళు చెబుతున్నారు పురాణాలని, సరే వినేవాళ్ళు వింటున్నారు, అయినా సరే మనకి ఆనందం అనుభవంలోకి రావటల్లా, పురాణం చెప్పేవాళ్ళకి రావటల్లా, పురాణ శ్రోతలకి కూడా ఆనందం అనుభవంలోకి రావాలి, అప్పుడు చింతలు తొలగిపోతాయి. ఆశ్చర్యం అండి. కనుక ఆనందం అనేది మన యొక్క స్వరూపం, బ్రహ్మస్వరూపం, కానీ ఆనంద అనుభవం కలగటం లేదు. ఎందుకని? అది అవ్యక్తంగా ఉంది, అప్రకటంగా ఉంది. అది ప్రకటం కావాలి, పెళ్ళు ఉబుకి పైకి రావాలి. ఎట్లా అయితే పూర్ణిమ రోజున ఆ సముద్రము చంద్రబింబాన్ని అందుకునే ప్రయత్నం చేస్తూ అట్లా ఎగిసి ఎగిరి ఎగిరి పడుతూ ఉంటుందో, పరమాత్మ హృదయంలో ఆవిర్భవిస్తే ఆనందం అట్లా అనుభవానికి రావాలి, కానీ రావటల్లా, అవ్యక్తంగా ఉంది. అది వ్యక్తం కావాలి అంటే పరమాత్మ ఇక్కడ అవతరిస్తే ఆ ఆనందం వ్యక్తం అవుతుంది. ఎప్పుడు అవతరిస్తుంది అని ప్రశ్న, ఎలా అవతరిస్తుంది అని ప్రశ్న. ఆ తత్వం అంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. తత్వమసి అనేది ఒక మహావాక్యం. ఆ తత్వమసి మహావాక్యాన్ని ఎప్పుడైతే గురువుగారు ఉపదేశిస్తారో అప్పుడు ఆ మహావాక్యానికి ఉన్నటువంటి పరమ తాత్పర్యం మనందరికీ తెలుస్తుంది, ఆ విజ్ఞానం కలుగుతుంది. అది కలిగినప్పుడు ఆ అనుభవం అండి. వేదం ఏముంటున్నది? తత్వమసి అంటే నీవే బ్రహ్మవు. శృంగేరి శంకర మఠం కనుక ఈ మాటలు చెప్పుకుంటున్నాం. శంకరాచార్యుల వారి యొక్క ఆ సదుపదేశం అది. నాయనా నీవేరా బ్రహ్మవు అంటే గురువుగారు బ్రహ్మత్వాన్ని పొంది తనను ఆశ్రయించినటువంటి శిష్యుణ్ణి కూడా తనలాగానే చేస్తున్నాడు. చాలా గొప్పండి, అది గురువు యొక్క అనుగ్రహం అంటే. లోకంలో స్పర్శమణి అని ఒక రత్నం ఉన్నది, స్పర్శమణి. దాని స్వభావం ఏమిటంటే ఆ మణితో ఇనప ముక్కలని స్పృశింపచేసినట్లయితే, ఇనువుకి ఆ మణిని తాకిస్తే ఆ ఇనువు ఏమవుతుంది? బంగారంగా మారుతుంది అనుకుందాం. శాస్త్రాల్లో ఇలా వర్ణించారు, స్పర్శ వల్ల ఇనుము బంగారం అయిపోతుంది. బాగుంది, చాలా ఆశ్చర్యం. కానీ శాస్త్రం అంటుంది గురువు ఆచార్యుడు లేక ఒక సాధువు, ఒక మహాత్ముడు, ఒక జ్ఞాని, ఒక భక్తుడు ఈ స్పర్శమణి కంటే గొప్పవాడట. ఏ విధంగా గొప్పవాడవుతాడు అంటే, స్పర్శమణి ఇనుప ముక్కని బంగారంగా మార్చగలదు, కానీ తనలాగానే మరొక స్పర్శమణిని అది తయారు చేయలేదు. తాను మణిగా ఉంటుంది, ఇవి బంగారంగా అవుతాయంతే, తనలాగా మణిని చేయలేదు ఆ మణి. అర్థమవుతుందండి? కానీ గురువు ఉన్నాడే, సాధువు, ఉత్తముడు, జ్ఞాని, ఆచార్యుడు తనను ఆశ్రయించిన శిష్యుణ్ణి తన వంటి వానిగా చేసేస్తాడు. ఈయనగారు స్పర్శమణి, శిష్యుడు కూడా స్పర్శమణే అవుతాడు తప్ప బంగారంగా అయిపోడు, అలా ఉండిపోడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మని గురించి తెలుసుకున్నవాడు బ్రహ్మే అయిపోతాడు. కనుక ఇటువంటి భగవంతుని యొక్క అవతారం శ్రీకృష్ణావతారం, అజ్ఞాన గ్రంథి అంటారు, హృదయ గ్రంథి, అవిద్య అది తొలగిపోయి సర్వ ఉపద్రవములు సమసిపోతాయి పరమాత్మ హృదయంలో ఆవిర్భవించినట్లయితే. అట్టి పరమ పవిత్రమైన శ్రీమద్భాగవత మహాపురాణం, అందులో దశమస్కంధం దశమో ముఖమేవచ అని, విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య లీలా విభూతి, ఏతద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం, కృష్ణలీలామృతము దశమస్కంధము, భగవద్ అనుగ్రహంతో ఒక 5 సాయంకాల వేళలలో దశమస్కంధాన్ని ప్రవచించుకునేటటువంటి మహద్భాగ్యం మాకు, వినే అదృష్టం మీకు ప్రసాదించాడు శ్రీకృష్ణ భగవానుడు. సద్వినియోగం చేసుకుందాం. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ హరే, కృష్ణ గోవింద నారాయణ హరే. అచ్యుతానంద గోవింద మాధవ సచ్చిదానంద నారాయణ హరే, సచ్చిదానంద నారాయణ హరే. కృష్ణ వాసుదేవ హరే, కృష్ణ వాసుదేవ హరే, కృష్ణ వాసుదేవ హరే. రామ రామ నరసింహ పురుషోత్తమ, రామ 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 నరసింహ పురుషోత్తమ, రామ రాఘవ రాఘవ రామ నారాయణ హరే, రాఘవ రామ నారాయణ హరే. గరుడ గమన గరుడ గమన కంసారే మధుసూదన, శేషశయన శ్రీ నారాయణ హరే, శేషశయన శ్రీ నారాయణ హరే. కృష్ణ వాసుదేవ హరే, ಕೃಷ್ಣ ವಾಸುದೇವ ಹರೇ, ಕೃಷ್ಣ ವಾಸುದೇವ ಹರೇ, ವಾಸುದೇವ ಗೋವಿಂದ ದಾಮೋದರ, ವಾಸುದೇವ ವಾಸುದೇವ ಗೋವಿಂದ ದಾಮೋದರ, ನಂದ ನಂದನ ನಾರಾಯಣ ಹರೇ, ನಂದ ನಂದನ ನಾರಾಯಣ ಹರೇ, ವಾಮನ ವಿಷ್ಣು ಶೌರೇ ಲಕ್ಷ್ಮೀಧರ, ವಾಮನ ವಿಷ್ಣು ಶೌರೇ ಲಕ್ಷ್ಮೀಧರ, ವೇಣುಗೋಪಾಲ ನಾರಾಯಣ ಹರೇ, ವೇಣುಗೋಪಾಲ ನಾರಾಯಣ ಹರೇ, ಕೃಷ್ಣ ವಾಸುದೇವ ಹರೇ, ಕೃಷ್ಣ ವಾಸುದೇವ ಹರೇ, ಕೃಷ್ಣ ವಾಸುದೇವ ಹರೇ, ಪದ್ಮನಾಭ ಪದ್ಮನಾಭ ಪರಮೇಶ ಸನಾತನ, ಪದ್ಮನಾಭ ಪರಮೇಶ ಸನಾತನ, ಪರಮ ಪುರುಷ ಶ್ರೀನಾರಾಯಣ ಹರೇ, ಪರಮ ಪುರುಷ ಶ್ರೀನಾರಾಯಣ ಹರೇ, ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಪುರಂದರ, ಪಾಂಡುರಂಗ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಪುರಂದರ, ಪುಂಡರೀಕಾಕ್ಷ ನಾರಾಯಣ ಹರೇ, ಪುಂಡರೀಕಾಕ್ಷ ನಾರಾಯಣ ಹರೇ, ಕೃಷ್ಣ ವಾಸುದೇವ ಹರೇ, ಕೃಷ್ಣ ವಾಸುದೇವ ಹರೇ, ಕೃಷ್ಣ ವಾಸುದೇವ ಹರೇ, ನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಾರಾಯಣ, ನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಾರಾಯಣ, ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀನಿವಾಸ ಅನಿರುದ್ಧ ಧರಣೀಧರ, ಶ್ರೀನಿವಾಸ ಅನಿರುದ್ಧ ಧರಣೀಧರ, ಅಪ್ರಮೇಯಾತ್ಮ ನಾರಾಯಣ ಹರೇ, ಅಪ್ರಮೇಯಾತ್ಮ ನಾರಾಯಣ ಹರೇ, ದೀನಬಂಧು ದೀನಬಂಧು ಭಗವಂತ ದಯಾನಿಧೇ, ದೀನಬಂಧು ಭಗವಂತ ದಯಾನಿಧೇ, ದೇವಕೀತನಯ ನಾರಾಯಣ ಹರೇ, ದೇವಕೀತನಯ ನಾರಾಯಣ ಹರೇ, ಕೃಷ್ಣ ವಾಸುದೇವ ಹರೇ, ಕೃಷ್ಣ ವಾಸುದೇವ ಹರೇ, ಕೃಷ್ಣ ವಾಸುದೇವ ಹರೇ, ಭಕ್ತವತ್ಸಲ ಭಗವಾನ್ ಕೀ ಜೈ. ಶ್ರೀಮದ್ಭಾಗವತ ಮಹಾಪುರಾಣ ಸಂಕೀರ್ತನ ಪ್ರಧಾನ ಉಂಡಿ ಭಾಗವತಂಲೋ 18,000 ಶ್ಲೋಕಾಲು, 12 ಸ್ಕಂಧಮುಲು. ಒಕ್ಕೊಕ್ಕ ಸ್ಕಂಧಮು ಶ್ರೀಕೃಷ್ಣ ಭಗವ ಪರಮಾತ್ಮನ ಯೊಕ್ಕ ದಿವ್ಯ ಮಂಗಳ ವಿಗ್ರಹಂಲೋ ಒಕ್ಕೊಕ್ಕ ಪ್ರಧಾನಮೈನ ಅವಯವಂ. 12 ಸ್ಕಂಧಾಲು ಮನಕಟ್ಲೈತೇ ಪಾದಾಲು, ತೊಡಲು, ನಾಭಿ, ವಕ್ಷಸ್ಥಲಮು, ಈ ಚೇತುಲು, ಗ್ರೀವ ಕಂಠಮು, ಫಾಲಭಾಗಮು, ಜುಟ್ಟು. ಅಂತೆ ಪಾದಾದಿ ಕೇಶಾಂತಂ ಅಂತ ಕೂಡ ಭಾಗವತ ಪುರಾಣವು ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಯೊಕ್ಕ ದಿವ್ಯ ಮಂಗಳ ವಿಗ್ರಹ ಅట్లా ಭಾವನೆ ಚೇಯಾಲಿ. ಭಾಗವತಂ ವೇರು, ಕೃಷ್ಣುಡು ವೇರು ಕಾದು. ಭಾಗವತಮೇ ಕೃಷ್ಣುಡು, ರಾಮಾಯಣಮೇ ರಾಮಚಂದ್ರುಡು, ಶಿವಪುರಾಣಮೇ ಶಿವುಡು, ಕಾಶೀಖಂಡಮೇ ಶಿವುಡು. ಅಭೇದಂ, ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾ ಡಿಫರೆನ್ಸ್ ಲೇದು. ಆ ಭಾವಂತೋ ದಶಮಸ್ಕಂಧಂ ಚಕ್ಕಗಾ ಪ್ರಧಾನಮೈನಟುವಂತಿ ಕೃಷ್ಣಲೀಲಲು ಶ್ರವಣ ಚೇದಾಂ. ಈ ಕೃಷ್ಣಲೀಲಾ ಶ್ರವಣಂ ವಲನ ಶ್ರೋತಲ ಯೊಕ್ಕ ಮನಸ್ಸು ಪರಮಾತ್ಮೆಯಂದು ಲೀನಮೈಪೋತುಂದೆ, ಮಗ್ನ ಅಂಟಾರೆ, ಮಗ್ನಮೈಪೋತುಂದಿ. ಪ್ರಪಂಚಾನ್ನಿ కొన్ని నిమిషాల పాటు మర్చిపోతాం. అది మనస్సుకి బలం, శరీరానికి బలం. సెల్ ఫోన్ని రీఛార్జ్ చేసినట్టు, ఛార్జ్ అంతా అయిపోయింది, నిల్, ఛార్జ్ చేస్తే 100% ఛార్జ్ అవుతుంది. ఈ శ్రవణం వల్ల అలాంటి ఛార్జ్ కలుగుతుంది, ధైర్యం వస్తుంది, దుర్బలత్వం పోతుంది. ప్రధానంగా పరిపూర్ణతమ సాక్షాత్ శ్రీకృష్ణో భగవాన్ స్వయం అసంఖ్య బ్రహ్మాండపతి గోలోకే ధామ్ని రాజతే, కోట్ల 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 బ్రహ్మాండాలకి అధిపతి పరమాత్మ. ఈనాటికి కూడా ఇంత శాస్త్ర విజ్ఞానము, ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా ఈ భూమిలో, భూమి మీద శాస్త్రవేత్తలకు తెలియనటువంటి రహస్యాలు ఇంకా లక్షల సంఖ్యలో ఉన్నాయి. శాస్త్రజ్ఞులకు కూడా తెలియవు ఇంకా అన్ని రహస్యాలు, అన్ని వింతలు, అన్ని విడ్డూరాలు. అది భగవత్ స్వరూపం అంటే. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునే చింతించదను. అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము, పరమ పవిత్రమైన నైమిషారణ్యం, గోమతీ నదీ పవిత్ర తీరం, 88,000 మంది మహర్షులు సత్రయాగం చేసుకుంటూ పగలు యాగ సంబంధమైనటువంటి కార్యకలాపాలన్నీ నిర్వర్తించుకుంటూ సాయం వేళలో సూతుని ద్వారా అనేకమైన పురాణాలు విన్నారు, 2 ఇతిహాసాలు విన్నారు, విన్నవే మళ్ళీ వింటున్నారు. అంటే తృప్తి లేక, తనివి తీరక వారందరూ పడిపడి ప్రశ్నించారండి సూతమునిని, మహానుభావా మాకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ దివ్య లీలలను వినిపించండి. అలాగే పరీక్షిత్తు అడిగాడు శ్రీ సుఖమహర్షిని. వారు ఏమని అడిగారు మహానుభావ? నవమస్కంధంలో 9వ స్కంధంలో చంద్ర సూర్య వంశపు రాజుల యొక్క దివ్యమైన చరిత్రలని మాకు విస్తారంగా వినిపించావు, చాలా అద్భుతమైనటువంటి చరిత్రలవి. చంద్రవంశాన్ని వర్ణిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రని చాలా సంగ్రహంగా చెప్పారు మీరు నవమస్కంధంలో. అలా కాదు, సంపూర్ణంగా వినిపించాలే అలా కోరాడండి. విపులంగా చెప్పండి స్వామి అని అర్థించాడు. ఎందుకని అంటే భగవత్ కథని ఒకసారి వింటే అబ్బా చాలండి మాకు తృప్తి అయింది అని అనేవాడు లోకంలో ఎవడైనా ఉన్నాడా? ఒకవేళ ఉంటే వాడు ఎటువంటి వాడటంటే పశువులను నిర్దాక్షిణ్యంగా ఆ మాంసాన్ని తినటం కోసం ఎవడు సంహరిస్తాడో, పశు హింస చేస్తాడో అలాంటి వాడు తప్ప మరొకడెవడు అయ్యా ఆపండి ఇక చాలు మాకు తృప్తి అయింది అనేవాడు ఉంటాడా? అలా అడుగుతున్నాడండి. దశమస్కంధ లీలలు విశేషాలు, ఎందుకంటే పరీక్ష మహారాజు అంటున్నాడు సుఖదేవ, మా యొక్క పూర్వీకులు, మా తండ్రులు వారు భయంకరమైన కౌరవ సైన్యము అనే మహానదిని సులభంగా దాటారు పాండవులు, కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయం సాధించారు. ఎవరి వల్ల? ఆ ప్రజ్ఞ ఎవరిది అంటే పాండవులదా? పరీక్షిణ మహారాజు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల కాదా స్వామి? కనుక వారి కథ నాకు చెప్పండి. భీష్మద్రోణ తట జయద్రథ జల గాంధార నీలోత్పల శల్య గ్రాహవతి కృపేణ వహిని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తిని సోత్తీర్ణ ఖలు పాండవై రణనదీ కైవర్తక కేశవ. రణనది, యుద్ధము అనేటటువంటి మహాభయంకరమైన నదిని మా తండ్రులు మా తాతలు చాలా సులభంగా దాటారట. ఎవరండి దాటించింది? వాళ్ళు దాటారంతే. ఎవడో ఒకడు దాటిస్తే కదా మనం దాటేది నదిని. ఎవరు దాటించారట? కేశవ శ్రీకృష్ణ పరమాత్మ వారందరినీ భవసాగరం నుంచి తరింపచేశారట. కనుక మహామంత్రము కైవర్తక కేశవ సప్తాక్షరి మహామంత్రం. ఇప్పుడు అష్టాక్షరి మహామంత్రం ఉంది, అది ఓం నమో నారాయణాయ. అలాగే ఈ కైవర్తక కేశవలో 7 అక్షరాలు ఉన్నాయి. కైవర్తకుడు అంటే పడవ నడిపేవాడు. ఎవడు మన యొక్క జీవితం అనే పడవని నడిపి మనల్ని దరిచేర్చేది పరమాత్మ. అంచేత ఆ కథని మాకు చెప్పవలసింది చక్కగా కోరారండి. ఇంకా ఎన్నో విశేషాలు మహానుభావ. నేను మా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ద్రోణాచార్యుల వారి కుమారుడైనటువంటి అశ్వత్థామ భయంకరమైన ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు మా తల్లి గర్భం మీద. బ్రహ్మశిరస్సు అనేటటువంటి అస్త్రం, మహాభయంకరం అది. అది నన్ను బాధించింది. నేను మరణించా అంటున్నాడు పరీక్షిత్. కానీ పాండవ వంశాన్ని నిలబెట్టాలి అని శ్రీకృష్ణ పరమాత్మ నన్ను కాపాడాడు. చనిపోయినటువంటి నాకు పునర్జన్మని ఇచ్చాడు. కనుక ఆ స్వామివారి యొక్క ఆ లీలా విశేషాలన్నీ కూడా నాకు చెప్పవలసింది. ఇట్లా ఇంకా కృష్ణావతారంలో పరమాత్మ ఏ విధమైన చరిత్రలు చేశాడు అవన్నీ మాకు చెప్పండి. దేవకీ వసుదేవుల యొక్క కుమారుడై వచ్చాడు పరమాత్మ. తండ్రి దగ్గర ఉండకుండా పుట్టే పుట్టంగానే వ్రజభూమికి వ్రేపల్లుకు వెళ్ళిపోయాడు. అలా ఎందుకు వెళ్ళాడు? ఏ మధురలో ఉంటే ఆయనకి వచ్చే ప్రమాదం ఏముంది? ఏమన్నా కారణం ఉందా ప్రత్యేకంగా? అలా వెళ్ళినవాడు వ్రేపల్లెలో ఎవరింట్లో పెరిగాడు? ఆయన చేసిన ఘనకార్యాలేమిటి? మామ కంసుణ్ణి ఎందుకు సంహరించాడు? లోకంలో ఎవరైనా మామను చంపుకునే వాళ్ళు ఉంటారా? ఆ మహాత్ముడు మానవ ఆకారంలో ఈ భూమి మీదకు అవతరించి వ్రేపల్లెలో ఎంతకాలం ఉన్నాడు? వివాహితుడేనా? వివాహం చేసుకున్నట్లయితే ఎంతమంది భార్యలు? ఆ భార్యలతోటి ఆయన ఎలా మసలు కొన్నాడు, ఎలా వ్యవహరించాడు? ఇంకా కూడా పరమాత్మ చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి కృత్యాలు, ఆ వృత్తాంతం అంతా కూడా మహానుభావ సుఖదేవ నాకు చెప్పండి సమగ్రంగా. శుకులవారన్నారు, అప్పటికి భాగవత ప్రవచనం ప్రారంభమయ్యి 4 రోజులయ్యిందండి. 4 రోజులంటే 4 పగళ్ళు 4 రాత్రులు నాన్ స్టాప్గా ప్రవచనం జరిగింది. ఆ సమయంలో మనలాగా 2 గంటలు 3 గంటలు 6 గంటలు కాదండి, 168 గంటల ప్రవచనం భాగవత పురాణం. ఎట్టే స్ట్రెచ్, మధ్యలో ఆపలేదు, విరామం లేదు. అప్పటికి 4 రోజులైంది. శుక్లవారికి జాలి కలిగింది. రాజా, ఎలా ఉంటున్నావయ్యా, 4 రోజులు ఆహారం లేకుండా, పానీయం లేకుండా. కాసేపు నేను కథ ఆపుతాను, ఏదైనా అల్పాహారం తీసుకో, ఎంగిలి పడు అన్నాడండి పరీక్షిత్. అన్నాడు, మహానుభావ, మీ యొక్క ముఖము అనే చంద్రబింబంలో ఇంచి జాలువారుతున్న కృష్ణ కథ అనే అమృతాన్ని నేను జుర్రుకుంటున్నా, త్రాగుతున్నా. నాకు ఆకలి దప్పులుంటాయా స్వామి, ఎప్పుడో పోయినాయి అన్నాడు. భగవత్ కథ శ్రవణం చేస్తుంటే కాలం తెలియదండి. 3 గంటలు 4 గంటలు కూర్చోగలుగుతాం, ఆశ్చర్యం. కాలాన్ని అతిక్రమిస్తాం. ఆకలి దప్పులు నాకు దూరం అయిపోయినాయి. మనస్సులో చింత అనేదే లేకుండా పోయింది. నా మనసు పరవశిస్తున్నది, మీరు అలా చెప్పండి అన్నాడు. చాలా సంతోషించాడు శుకులవారు. మహానుభావ పరీక్షన్ మహారాజా, భగవత్ కథ ముగ్గురిని పవిత్రం చేస్తుంది. ఎవరా ముగ్గురు? కథ చెప్పేవారు పవిత్రమవుతారు, కథ వింటున్నవారు పవిత్రులవుతారు. ఈ కథ మీరు చెప్పండి అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజర్, ప్రధానమైనటువంటి కార్యకర్త ఆయన పవిత్రం అవుతాడు. పురుషాన్ స్త్రీన్ పునాతి, ముగ్గురు అలా పవిత్రం అవుతారు. ఆ మాట శ్రీ శుకులవారు అన్నారండి. ఏవం నిశమ్య భృగునందన సాధువాదం, ఆనందపడి గంగా జలం ఎంత పవిత్రమో భాగవత పురాణం అంతకంటే పవిత్రం. గంగాజలం కంటే మహిమ కలది భాగవతం. ఈ మాట ఇప్పుడు చెప్పుకుంటున్నాం, చివరి రోజున దశమస్కంధాన్ని సమాప్తి చేసేటప్పుడు కూడా సాక్షాత్తు సుఖదేవుడు భాగవత కథ గంగాజలం కంటే ఎందుకు అధికమైనదో, గొప్పదో ఆ మాట చెప్పి దశమస్కంధాన్ని ముగిస్తాడు. మళ్ళీ ఈ మాట అప్పుడు చివరి రోజున 5వ రోజున మనం స్మరించుకుందాం. గంగలాగా చాలా సంతోషించి మహారాజా శ్రీశుకుల వారు అంటున్నారు, శ్రద్ధగా వినవయ్యా, పూర్వకాలంలో 1000 కొలది రాక్షసులు రాజులయ్యారటండి. 5000 సంవత్సరాల క్రితమే రాక్షసులు ఏలారు ఈ భూమిని. ఇప్పుడు మనం అనుకోవటం ఎందుకు ఇంకా ప్రత్యేకంగా? భూమండలం అంతా ఆక్రమించుకున్నారు, ల్యాండ్ గ్రాబింగ్ అంటారే, అప్పుడు కూడా చేశారు. అనేక దురాగతాలు, అత్యాచారాలు, అక్రమమైనటువంటి పద్ధతులు, వారి యొక్క ఆగడాలని, వారి భారం బరువుని, దుర్మార్గుల యొక్క కంటకు ప్రాయమైనటువంటి రాజుల యొక్క ఆ భారాన్ని తట్టుకోలేకపోయిందండి భూదేవి. తట్టుకోలేక దుఃఖపడుతూ గోరూపాన్ని ధరించింది. ఆవు రూపంగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది, సత్యలోకానికి. అక్కడ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది భూదేవి గోరూపంలో. విన్నాడు బ్రహ్మదేవుడు, ఆయన దయగలిగింది, కనికరంతో ఊరడించాడట. అమ్మా, నాకు బాధగానే ఉంది, కానీ నేను మాత్రం ఏమి చేయగలను, నా శక్తి పరిమితం. తప్పకుండా నీ బాధ తొలగుతుంది, రా మనం అందరం కలిసి స్వామివారి దగ్గరికి వెళదాం, క్షీరసాగరం దగ్గరికి వెళదాం, ఆ మహావిష్ణువుని మనసారా ప్రార్థిద్దాం. అలా భూదేవితో పలికి ఆమెను వెంటబెట్టుకుని ఇక శివ పరమాత్మ కూడా బయలుదేరి వచ్చారట. వారితో ఇతర దేవతలను వెంట నిడుకుని శ్రీ మహావిష్ణువు దగ్గరికి బ్రహ్మదేవుడు వచ్చాడు. పురుష సూక్త మంత్రాలు చదివారట. దేవదేవుణ్ణి స్తోత్రం చేశాడు బ్రహ్మదేవుడు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని స్తోత్రం చేశాడు. చాలా ఆశ్చర్యంగా బ్రహ్మదేవుడికి సమాధి కలిగిందిట. పురుష సూక్తాన్ని జపించేటప్పటికీ సమాధిలోకి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు. ఆ సమాధి స్థితిలో ఉండగా ఆయనకి పరమాత్మ యొక్క వాక్కు వినిపించింది. ఆ విన్నటువంటి విషయాన్ని, సందేశాన్ని భూదేవికి, ఇంద్రాది దేవతలకు బ్రహ్మదేవుడు చెప్పాడు. ఏమన్నాడు పరమాత్మ? ఓ దేవతలారా, మీరందరూ కూడా మీ మీ యొక్క అంశాలతో భూమి మీద అవతరించండి, యాదవులై మీరు జన్మించండి, పుట్టండి. నేను కూడా అవతరిస్తా కృష్ణ అనేటటువంటి నామంతో. నా పడక అయినటువంటి ఆదిశేషుడు ఈ అవతారంలో మాకు అన్నగారిగా వస్తారు, బలరామస్వామిగా వస్తారు. మా యొక్క శక్తి అయినటువంటి యోగమాయ, ఆమె కూడా అవతరిస్తుంది, లోకాలన్నింటినీ కూడా మోహంలో ముంచిపారేస్తుంది. ఆ మాయాశక్తి కాన మీరు ఆనందంగా మీ మీ నివాసాలకు వెళ్ళండి అని పరమాత్మ అభయం ఇచ్చాడు. ఆ మాటని బ్రహ్మదేవుడు విని అందరికీ చెప్పాడు. ఆనందపడ్డారు. దేవతలను సమాధానపరిచి భూదేవిని ఓదార్చి సత్యలోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు. ఆ రోజుల్లో శ్రీశుకుల వారు అంటున్నారు, పరీక్షిత్ మహారాజా, శూరసేనుడు అనేటటువంటి వ్యక్తి యాదవులందరికీ ప్రభువుగా ఉన్నాడు, పరిపాలన చేస్తున్నారు. వారు పాలించినటువంటి రాజ్యానికి మథురా నగరం, ఇప్పుడు మథుర అని అంటున్నాం మనం, ఈ మథుర వారికి రాజధానిగా ఉండేది. ఇట్లా ఇట్లా చక్కగా ప్రశాంతంగా రాజ్యపాలన చేస్తున్నాడు శూరసేనుడు. పరీక్షిత్ మహారాజా, ఆ మథురా నగరం ఉన్నదే పరమాత్మకి చాలా ఇష్టంటండి. నిత్యము శ్రీకృష్ణ పరమాత్మ ఆ మథురలో ఉంటాడు. వారికి మథుర ఎంత ప్రియము అంటే, సదాశివునికి, విశ్వేశ్వరునికి వారణాసి, కాశీ ఎంత ఇష్టమో కృష్ణునికి మథుర అంటే అంత ఇష్టం. పరమశివుడు కాశీని వదిలి బయటకు రాడు ఈనాటికి కూడా. అవిముక్త క్షేత్రం అని పేరు కాశీకి. అలాగే కృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి ఒక్క అడుగు కూడా బయటికి రాటండి. బృందావనం పరిత్యజ్య పాదమేకం నగచ్చతి. అలాంటి మథురా పట్టణం శూరసేనుడు పరిపాలిస్తున్నాడు. ఇలా ఉంటుండగా శూరసేనుని యొక్క కుమారుడే వసుదేవుడు. ఈ వసుదేవుణ్ణి పరమాత్మ తండ్రిగా స్వీకరిస్తాడు కృష్ణావతారంలో. ఇందాక చెప్పుకున్నాం, భగవంతుడు అవతరించాలి అంటే యోగ్యులైనటువంటి తండ్రి తల్లి ఉండాలి. వసుదేవుడు మథురా నగరంలో ఒకనొక శుభదినంలో దేవకి, ఎవరి దేవకీదేవి, దేవకుని యొక్క కుమార్తె, దేవకుడు అంటే ఉగ్రసేనునికి తమ్ముడు, కంసునికి పిన్న తండ్రి బాబాయి అవుతాడండి. దేవకుని యొక్క కుమార్తె దేవకీదేవి, వసుదేవుడు దేవకీదేవిని వివాహం ఆడాడు. చక్కగా వివాహం జరిగింది. గృహప్రవేశానికై బయలుదేరుతున్నారండి. రథంలో తనకు చాలా ప్రియమైనటువంటి సహోదరి దేవకీదేవి, సాక్షాత్తు కంసుడు వారిద్దరూ కూర్చున్నటువంటి రథాన్ని తోలుతున్నాడట ప్రేమగా. అనేకమైనటువంటి కానుకలు ఇచ్చాడు దేవకీదేవికి దేవకుడు. అవన్నీ స్వీకరించి రథం ముందుకు సాగుతున్నదండి. భేరులు, మద్దెళ్ళు, శంఖాలు, తప్పెట్లు ఇవన్నీ మురుగుతున్నాయి. ఆ రథం ముందుకు పోతున్నది. కొంత దూరం పోయిన తర్వాత విచిత్రంగా ఒక ఆకాశవాణిలాగా వినిపించింది. అదిరిపడ్డాడు కంసుడు. ఇయమాకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం అన్నట్టు పూర్వం సంస్కృతంలో వార్తలు అలా వస్తుండే. ఆకాశవాణి వినిపించింది, అశ్యా అష్టమో గర్భః త్వాం హనిష్యతి అని. ఒక్కసారి గుండెలు గుహిల్లుమన్నాయి కంసునికి. అరే దుర్మార్గుడా కంసుడా, నీ యొక్క సోదరి దేవకీదేవిని ప్రేమిస్తూ నీవు ఆవిడ్ని మెచ్చుకుంటూ సంతోషంతో రథాన్ని తోలుతున్నావు, నడుపుతున్నావు, కానీ నీకు ముందు వచ్చేటటువంటి ఆపదని నువ్వు గుర్తించుకోలేకుండా ఉన్నావు, తెలుసుకోలేకుండా ఉన్నావు. ఈ ఉత్తమురాలు ఉన్నదే నీ సోదరి, ఈవిడ యొక్క అష్టమ సంతానము, 8వ గర్భము నీకు మారకం అవుతుంది, అంటే నిన్ను సంహరిస్తుంది. 8వ గర్భంలో కలిగేటటువంటి, అంటే మగపిల్లవాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అనే సంగతి చెప్పాల ఆకాశవాణి. 8వ చూలు, చూలు అంటాం మనం, అది సంహరిస్తుంది నిన్ను. సకల పాప భోజానాం కులపాంసన, అది విన్నాడండి. హఠాత్తుగా వినిపించినటువంటి ఈ మాట తత్తరపడిపోయాడు. ఒక్కసారి ఆ దేవకీదేవి జుట్టు పీకి కిందకు లాగట్టండి, జుట్టు పట్టుకుని ఒడుపుతో లాగాడు. కనీసం రే నూతన వధు కాళ్లకు పెట్టినటువంటి పారాణి కూడా ఇంకా తడితడిగానే ఉంది, సరిగా ఆర్ల. అదేమీ లెక్క చేయకుండా తెగించి సాహసంతో దేవకీదేవిని సంహరించటానికి పూనుకున్నాడు. ఎందుకని, తన సావుకి ఈవిడ కారణం అవుతుంది, ఇప్పుడే చంపేస్తే పోలా దీన్ని, నేను రక్షింపబడతాను కదా అలా అనుకున్నాడు. అసలు సహజంగానే వాడు పాపిష్టి వాడు, క్రూరుడు, యుక్తాయుక్త వివేకం వాడికి లేదు, మంచి చెడు లేదు, కోపాగ్ని జ్వాలలలో రెచ్చిపోయి ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎంతో ఓర్పుతోటి వసుదేవుడు మృదుమధురమైన మాటలతో శాంతింపచేసే ప్రయత్నం చేశాడండి వసుదేవుణ్ణి. ఈ వసుదేవుడు కంసుణ్ణి సామ సాంత్వనాప్రదవచనం అలా పలికాటండి. బావా, ఏమిటయ్యా ఇది చిన్నపిల్లవాళ్ళగా, ఏవో గాలి, ఆకాశవాణి అంటే గాలేగా, ఆ గాలి మాటలు విని అవే నిజమని నువ్వు అనుకుంటావా, నీ చెల్లెల్ని సంహరిస్తావా అన్నవు నీవు, చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషల ఆదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకు మన్నా మానిరావన్న సహింపు మన్న తగదన్న వధింపకు మన్న వేడెదన్. చెలియల్ కన్నియ ముద్దరాలు అబల నీ సేమంబి చింతించు నిర్మల, దీనింబయలాడు మాటలకు నై మర్యాద బోదట్టి. సత్కుల జాతుండవు పుణ్యమూర్తివి అకట, కోపంబు పాపంబు నెచ్చలినోహో, త్రగవ్రేయ పాడియగునే చింతింపు భోజేశ్వర. సహజ కవి సిద్ధపురుషుడు పోతనామార్చుడు, తెలుగు భాగవతం చక్కని అనువాదం. ఆ మహానుభావుణ్ణి స్మరించుకోవాలి. బావా, ఈ దేవకి నీకు చెల్లెలు కదా, ఈ సమయంలో, ఈ వివాహ సమయంలో ఆమెకి ఆభరణాలు కానుకలుగా ఇవ్వాలి, పట్టు చీరలు సమర్పించాలి, గౌరవించాలి, చక్కని మాటలతో ఆదరించాలి. అంతేగాని ఈ ఆకాశవాణి ఏదో పలికింది అని దాన్ని నిజంగా భావిస్తావా? ఈవిడ్ని సంహరిస్తావా? హత్యాప్రయత్నం చేస్తావా? ఓర్పు వహించవయ్యా, నీ చెల్లెలు, నా ప్రార్థన ఆలకించు, నిన్ను వేడుకుంటున్నా. నీకు చెల్లెలు కూతురు వంటిది, పాపం అమాయకురాలు, నీ క్షేమాన్ని ఈవిడ కోరుతూ ఉంటుంది. నిష్కపటం, కల్లాకపటం తెలియని ఈ అమాయకురాలిని నీవు సంహరిస్తావా? ఇదేనా నీ ధైర్య సాహసాలు? ఒక ఆడదాని మీద ప్రదర్శిస్తావా? ఏమి ధర్మమయ్యా ఇది, ఒక్కసారి ఆలోచించుకో. మేనితోడన పుట్టు మృత్యువు జనులకు నెల్లి నేడైన, నూరేండ్లకైనా తెల్లంబు మృత్యువు దేహంబు పంచతనంద కర్మానుగుడై శరీరీ. బావా, మరణం అంటున్నావు, మరణం నీకేనా, నాకు లేదా? ఈ లోకంలో శాశ్వతంగా ఉంటామా మనం? ఏ నాటికైనా అందరం వెళ్ళిపోయేవాళ్ళమే. జాతస్యహి ధ్రువ మృత్యువు. ఈరోజు నీవు మరణం నుంచి నీవు రక్షించుకుంటావు నీ చెల్లెల్ని చంపి, అయితే నీకు మరణం శాశ్వతంగా తప్పిపోతుందా? చావు రాకుండా ఉంటుందా? నూరేళ్లకైనా నువ్వు చావాల్సిందే కదా, ఇది నిశ్చయం. గీతావాక్యం అండి అది. జాతస్యహి ధ్రువ మృత్యు, ధ్రువం జన్మ మృతస్యచ, తస్మాద్ అపరిహార్యే అర్ధే నత్వం శోచితుమర్హసి. ఏదో ఒక విధంగా నచ్చ చెప్పి ఈ గండం నుంచి బయటపడాలి, నా భార్యను నేను రక్షించుకోవాలి. ఆ ప్రయత్నం చేస్తున్నాడు వసుదేవుడు. బావా, మానవుడు చేసినటువంటి పుణ్యపాపాలు, సుకృతము దుష్కృతము, ఈ పుణ్యపాపాల ఫలాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నామండి. పుణ్యానికి ఫలం సుఖం, పాపానికి ఫలం దుఃఖం. ఎంతలేసి వారికైనా ఉంటాయి సృష్టిలో. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనా సరే ఈ కర్మఫలాలు అనుభవించి తీరాలే. పుణ్యపాపాలు రెండు మనం అక్కర్లేదు అనుకుంటే వాటికి అతీతమైపోయి ముక్తిని పొందొచ్చు. ఏ విధంగా? జ్ఞానాన్ని సంపాదించుకొని. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, జ్ఞానాదేవతు కైవల్యం. శ్రద్ధాభక్తులు ఉన్న వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది, ఆ జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుంది. ఇది శాస్త్రవాక్యం, దీనిలో తిరుగులేనటువంటి మాటలండి ఇవి. పుణ్యానికి ఫలం సుఖం. లోకంలో ఎంతమంది సుఖపడుతున్నారో ఇప్పుడు, వాళ్ళందరూ గతంలో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఆ పుణ్యాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. పాపానికి ఫలం దుఃఖం. ఎంతమంది దుఃఖాలు అనుభవిస్తున్నారో, కష్టాలు అనుభవిస్తున్నారో, అది వారు గతంలో చేసినటువంటి పాపానికి ఫలం. ఈ రెండూ వద్దనుకుంటే కష్టపడి సాధన చేసి జ్ఞానం సంపాదించుకోవాలి, ఆ జ్ఞానంతో మోక్షం పొందాలి. ఇది తిరుగులేనటువంటి శాస్త్ర నిర్ణయం అండి. మన సనాతన ధర్మంలో దీనికి సుప్రీంకోర్టు కంటే కూడా ఇంకా పెద్ద కోర్టు ఏదైనా ఉంటే అక్కడ కూడా అప్పీల్ లేదు. పుణ్యానికి ఫలం సుఖం, పాపానికి ఫలం దుఃఖం, జ్ఞానానికి ఫలం మోక్షం. తిరుగులేని చట్టం ఇది, పరమాత్మ చేసినటువంటి చట్టం, ఎవరు కూడా అతిక్రమించలేరు. అలా చెప్తున్నాడు వసుదేవుడండి కంసునికి. ఆలోచించు బావా. శేతే సహసయానేన గచ్చంతమను గచ్చ, కర్మఫలం అండి. ఆ కర్మ చేసిన వాడు ఉంటాడే మంచి గాని చెడు గాని, ఆ కర్మ చేసిన వాడిని కర్మఫలం అట్టా అనుసరిస్తూ ఫాలో అవుతూ పోతుందిట. వాడు ఎక్కడికి వెళ్తే కర్మఫలం అక్కడికి, ఆ కర్త చేసిన వాడు కూర్చుంటే కర్మఫలం కూర్చుంటుంది, కర్మ చేసిన వాడు లేచి నిలబడితే కర్మఫలం కూడా లేచి నిలబడుతుంది, వాడు నడవటం మొదలెడితే కర్మఫలం వెంట నడుస్తుంది, చివరికి వాడి చేత అనుభవింపచేసి అది నశిస్తుంది. తిరుగులేని మాట అండి. ఎవరిని దూషిస్తా అని చెప్పండి, మనం చేసుకున్నటువంటివి మనం అనుభవిస్తున్నాం, ఎవరిని దూషిస్తాం? సుఖస్య దుఃఖస్యన కోపి దాత పరో దదాతీతి కుబుద్ధిరేష స్వయం కరోమీతి వృధాభిమాన స్వకర్మ సూత్రగ్రథితో హి లోక. ఈ లోకం అంతా కూడా వారి మనం చేసుకున్న కర్మఫలాలనే మనం అనుభవిస్తున్నాం తప్ప మరొకడు కారణం కాదు కాదు కాదు. ఇటువంటి ఆలోచన గనక ఉంటేనే మనకి మనశ్శాంతి కలుగుతుంది, రాగద్వేషాలు తొలగిపోతాయి. ఇలా చెప్తూ వచ్చాడు. చివరికి ఒక మాట తోచింది, ఈ దుర్మార్గుడు వినడు ఈ మాట అని చూస్తా, కాస్త లొంగుతాడేమో. ఏమన్నాడు బావా, ఈమె యొక్క అష్టమగర్భం నీకు మారకం అని కదా ఆకాశవాణి పలికింది, అష్టమగర్భం దాకా అక్కల్లా. నా భార్యకి పుట్టినటువంటి ప్రతి సంతానాన్ని నీకే ఇచ్చేస్తా, నువ్వు ఏమైనా చేసుకో. సంతానం వల్ల కదా నీకు మరణం. ఆ మాట అన్నాడు. ఆలోచించాడు కంసుడు. చేతిలో కత్తుంది, ఇలా ఎత్తి ఎత్తి పట్టుకుని కూర్చున్నాడండి క్రూరంగా. సరే అన్నాడండి. ఆలకించాడు. ఎందుకని, వసుదేవుడు అన్నమాట తప్పడు అని కంసునికి గొప్ప విశ్వాసం. చూడండి, అంత దుర్మార్గుడు కూడా వసుదేవుణ్ణి నమ్మాడు. అంటే చూడండి, వసుదేవుడు ఎంత సాధు స్వభావుడో. మాటంటే మాటే బావ తప్పడు అని నమ్మి వదిలిపెట్టాడు. సరే బావ వెళ్ళండి మీరు, కన్న తర్వాత చూసుకుందాం. ఆ విధంగా ఆ గండం గడిచింది. దేవకి వసుదేవులు బ్రతుకు జీవుడా అంటూ స్వగృహం చేరారు, గృహప్రవేశం చేశారు. ఆ తర్వాత ఇంటికి చేరారు, కానీ దేవకి వసుదేవులకి లోపల గుబులు గుబులుగానే ఉంది. ఎందుకని, ఈ దుర్మార్గుడికి ఎప్పుడు ఏమీ విపరీతమైనటువంటి ఆలోచన దుర్మార్గపు సంకల్పం కలుగుతుందో. ఏవం విమృశ్యత పాపం యావదాత్మ నిదర్శనం, అలా గుబులు గుబులుగానే ఉంటున్నారు. ఇట్లా ఉంటుండగా ప్రసూతి కాలే ప్రాప్తే, అథకాల ఉపావృత్తే దేవకీదేవి మొదటి కానుపు జరిగిందండి. మగపిల్లవాడు పుట్టాడు. అంతే వెంటనే అన్నమాట ప్రకారంగా గుండెను రాయి చేసుకుని వసుదేవుడు ఆ బిడ్డని తీసుకెళ్లి కంసునికి చేతిలో పెట్టాడండి, అప్పగించేశాడు. ఇట్లా సంవత్సరమునకు ఒకరు చొప్పున 8 మంది కుమారులని కన్నది దేవకీదేవి. ఒక కుమార్తెను జన్మనిచ్చింది. ఇలా ఉంటుండగా ఆ బిడ్డ ఉన్నాడే మొట్టమొదటి పుట్టినటువంటి పిల్లవాడు వాడికి పేరు పెట్టుకున్నారు కీర్తిమంతుడు అని. కీర్తిమంతుడు ప్రథమజం మొదటి పుట్టినవాడు. తీసుకెళ్ళి సమర్పించేటప్పటికీ కంసుని మనస్సు కూడా నుండి కరిగిందిట. అంత దుర్మార్గుడైన రాక్షస హృదయుడైనటువంటి కంసుని యొక్క మనస్సు కూడా కరిగిపోయింది. కళ్ళమ్మ నీళ్లు వచ్చినాయి. ఆహా బావా, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, లోకంలో ఎవడైనా ఈ పని చేయగలడా? కిం దుస్సహం తు సాధూనాం విదుషాం కిమపేక్షితం. నీలాంటి సత్యసంధులు, సత్యానికి నిలబడేవాళ్ళు ఎంత కష్టమైనా మీరు సహిస్తారు? చాలా సంతోషం బావా, వెనక్కి తీసుకెళ్ళు అన్నాడు. ఎందుకని, అష్టమగర్భం కదా నన్ను సంహరించేది, మీరే పెంచుకోండి, ఆనందంగా ఉండండి. అంటే వసుదేవుని మనస్సుకు ఉన్నటువంటి సమబుద్ధి, సత్యము పట్ల అతనికి ఉన్నటువంటి నిష్ఠ, ఆ నిష్ఠ వల్ల కంసుని హృదయం కూడా కరిగింది తండ్రి. ప్రతియాతు కుమారోయం నహ్యస్మాదస్తి మే భయం. వీడి వల్ల నాకు భయం లేదు కదా బావా, తీసుకెళ్ళండి. ఇలా ఉంటుందండి దుర్మార్గుల యొక్క స్వభావం. వాళ్ళకి ఎప్పుడు అనుగ్రహం కలుగుతుందో, ఎప్పుడు ఆగ్రహం కలుగుతుందో చెప్పలేము. ఇలా ఉండగా ఒక రోజున నారద మహర్షి వచ్చాడు, కంసుని దగ్గరకు వచ్చాడు. నారాయణ నారాయణ అనుకుంటూ, నారాయణ 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 జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ పరాయణుడు నారద మహర్షి వచ్చారటండి. చాలా సంతోషించాడు కంసుడు. నారద మహర్షి అన్నాడు, కంస నువ్వు నేను తప్ప ఈ ప్రదేశంలో ఈ భవనంలో ఇంకా ఎవ్వరు లేరు కదా, ఏకాంతంగా ఉన్నామా మన ఇద్దరం? అలా అడిగి, కంస ఒక మాట అడుగుతాను, ఇది నీకు తెలుసో తెలుసా, తెలిస్తే చెప్పమన్నారు. వ్రేపల్లెలో ఉన్నటువంటి నందుడు మొదలైనటువంటి వారు, వారి యొక్క భార్యలు, వారి పుత్రులు, ఇంకా బంధువులు, అదేవిధంగా దేవకి మొదలైనటువంటి స్త్రీలు, వసుదేవాది యాదవులు, వీరందరూ ఎవరనుకుంటున్నావు అని అడిగాడు. అంటే అదేమిటి స్వామి, ఎవరేంటి వారు, యాదవులు కదా అన్నాడు. అరే అమాయకుడా, అదేరా నువ్వు పప్పులో కాలేస్తున్నావు అజ్ఞానివి, వారంతా దేవతలు అని అన్నాడు. ఆ చెవులో ఊదాడు నారద మహర్షి. దివ్యమైనటువంటి అంశలతో పుట్టినటువంటి వారందరూ కూడా మానవ మాత్రులు కారురా, వారంతా పూర్వజన్మలో నీవు కూడా కాలనేమి అనేటటువంటి పేరు కలిగిన ఒక రాక్షసుడవు నువ్వు. ఆ మాట వాడికి చెప్పేటప్పటికల్లా ఇక రెచ్చిపోయాడు. కాలనేమి, నిహావీర శౌరిశూరజనేశ్వర, విష్ణు సహస్రనామాల్లో పరమాత్మకి చూడండి, కాలనేమి నిహా, కాలనేమి అన్నటువంటి రాక్షసుడిని సంహరించిన వాడు మహావీరుడు. సూరసేనుని యొక్క వంశంలో పుట్టాడు గనక పరమాత్మకి శౌరిహి అని పేరు. ఇట్లా చెవులో రహస్యంగా చెప్పాడు నారద మహర్షి, వెళ్ళిపోయాడు. చూడండి ఎట్లా ఉంటుందో చిత్రం. వెంటనే కోపోద్రిక్తుడై కంసుడు బరా 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 వెళ్ళిపోయి, దేవకీదేవి యొక్క కుమారులు అప్పటికి ఆరుగురు పుట్టారండి, అందరినీ సంహరించేశాడు ఆరుగురిని కత్తితోటి. వారిద్దరినీ కారాగృహంలో బంధించాడు దేవకి వసుదేవుల్ని. అంతేకాదు తండ్రి అయినటువంటి ఉగ్రసేనుణ్ణి కూడా జైలుఖానాలో బందీఖానాలో బంధించి తనని తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఠకఠకఠక క్షణాల్లో ఇదంతా జరిగిపోయిందండి. ఇట్లా ఇంతవరకు ఈ పూట కథ. మొదటి రోజు కనుక దశమస్కంధానికి పూర్వపీఠికగా చెప్పుకుందాం, కథ ఈ రోజున ప్రారంభించుకుందాం. ఇక మిగతా భాగం రేపు సరిగా 6 గంటలకి నేను ప్రారంభిస్తా కథని. 8:30 దాకా జరుగుతుంది. కనీసం రోజుకి 2.5 గంటల ఉంటే కానీ ఒక విధంగా దశమస్కంధానికి మనం న్యాయం చేయలేము. అప్పటికి కూడా సమగ్రంగా చెప్పుకోలేము, 90 అధ్యాయాలండి. కనుక రేపు సరిగా 6 గంటలకి మరలా మనం సమావేశం అవుదాం. భక్తవత్సల భగవానికి, బృందావన విహారీ లాల్కీ.